गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवा महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः आपुरवादेवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गदेवस्य धीमहि धियो यो न प्रचोदयात्
ఆధ్యాత్మికత దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది అంటే కాల ప్రభావంలో అనేక మనకి జ్ఞానాన్ని ఇవ్వవలసినటువంటి కేంద్రాలు, ఉదాహరణకి విద్యాలయాలు, విద్య నేర్పించాలి. కానీ ఆ విద్యాలయాలు విద్య నేర్పించటంలే, భక్తి కోసం కావలసినటువంటి విశేషమైనటువంటి వృత్తి విద్యలకి ప్రాముఖ్యత పెరిగిపోయి ఇంజనీరింగ్, డాక్టరు సొసైటీలో ఎంత గొప్ప పేరు ఉన్నా, వాడు ఎంత అవసరమైన వాడైనా కేవలము వాడి విద్య అవసరానికే పనికొస్తుంది, తర్వాత పనికిరాదు. అనారోగ్యంగా ఉన్నప్పుడే డాక్టర్ కావాలి మీకు, ఇల్లు కట్టుకోవటం లేకపోతే ఎలక్ట్రికల్ లైన్స్ వేసుకోవటం డిపెండింగ్ అపాన్ ద స్పెషాలిటీ ఇంజనీరింగ్, అప్పుడు మాత్రమే ఆ వృత్తులు కావాలి, ఆ విద్యలు కావాలి. నిరంతరము మీ జీవితానికి పడుకొచ్చేటటువంటి విద్య గురించి మనం మర్చిపోయాం. దాని గురించి అసలు పట్టించుకోవటంలే. ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాను నేను. మా నాన్నగారు ఒక కవర్ని రిజిస్టర్ చేయమని ఇచ్చాను నాకు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సమ్మర్లో వెళ్లి పోస్ట్ ఆఫీస్కి బరువు చూపించి స్టాంపులు అంటించని చెప్పారు నాకు. నేను మనం చెప్పాడు 12 రూపాయలు 14 రూపాయలు నాకు గుర్తులేదు. ఇప్పుడు స్టాంపులు అంటించి పోస్ట్ బాక్స్ పడేశారు. రిజిస్ట్రేషన్ అంటే నాకు తెలిసిన విద్యాది ఎల్ఐసి పాలసీలో, బ్యాంకులో, జీవితాలలో మీకేది ఉపయోగపడుతుంది అనేటువంటి విద్య మీకు చెప్పబడటం లేదు అన్నదాని పెద్ద నిదర్శనం ఏంటి అంటే ఎకనామిక్స్ లెక్చరర్స్ షేర్ మార్కెట్స్ లో డబ్బు పోగొట్టుకోవడం. విద్య ఎకనామిక్స్ లెక్చరర్ కదా, అసలు వాడు మనకి చెప్పాలి. షేర్ మార్కెట్ కన్సల్టెంట్స్ ఉంటారు, మన డబ్బు వాడు పెట్టి అక్కడ జరిగే మోసం మీకు అర్థం అవుతుంది. సార్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళారు కదా, వాడికి నిజంగా తెలిస్తే మీకు ఎందుకు చెప్తాడు దేంట్లో పెడతా లాభం వస్తుందో చెప్తాము మనం, ఎందుకు చెప్తాం అంటే ఏంటి, మీ యొక్క చేత కాని ధరాన్ని క్యాష్ చేసుకోవటం విద్య అయిపోయింది ఈ కాలంలో. ఎక్స్పర్టైజ్ అంటే అంతే కదా, డాక్టర్ ఉన్నాడు, కంటి డాక్టర్ ఉన్నాడు, కంటి గురించి వాడికి తెలిసినంతగా మీకు తెలియదు, దాని మీద క్యాష్ చేసుకుంటున్నాడు. అంటే విద్య యొక్క ఈనాటి నిర్వచనం ఏంటి అంటే టు నో ఎవ్రీథింగ్ అబౌట్ వెరీ లిటిల్. ఎంబీబీఎస్ లో మొత్తం శరీరం గురించి చెప్తారు, స్పెషలైజేషన్ చేస్తారు కంటి గురించి, ఇంకా వాడు మిగతా తెలియవాడికి తెలియాలంటే చేస్తాడు వాడు? ఇంకో ఎక్స్పర్ట్ వాళ్ళిద్దరు తలలు పెడతారు. మీరు కొంచెం ఆలోచించండి, ఆ మూర్ఖత్వాన్ని కనుక ఆలోచించుకుంటే మనకి భయం వేయాలి. వీడి కిడ్నీస్ గురించి తెలియదు, వాడికి కంటి గురించి తెలియదు. కంటి డాక్టరు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు, కిడ్నీ డాక్టర్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. వాళ్ళిద్దరు తలకాయలు పెట్టి పక్కన కూర్చున్నారు. వీడికి దాని గురించి తెలియదు, వీళ్ళకి వాళ్ళ లాప్టాప్ అక్కడ పంపించాడు కదా. ఎలాంటి పరిస్థితి వచ్చిందో విద్యారంగంలో కాస్త అవగాహన చేసుకుంటే మనం ఎంత మూర్ఖంగా మన జీవితాలను గందరగోళం చేసుకుంటున్నాము. ఎక్స్పర్టైజ్ అవసరమే, ఎక్స్పర్టైజ్ అవసరం కాదు అంటలే, కానీ ప్రతిదానికి ఎక్స్పర్ట్స్ అక్కర్లే. అవసరం వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆ ఎక్స్పర్ట్ అవసరం ఉందా లేదా మనం గమనించుకోము. చాలా టెస్టులు అవసరం ఉన్నా లేకపోయినా చేయిస్తాం. ఆ క్షణంలో నాకు కూడా వాడు చేయించమంటే చేయిస్తాను నేను, ఎందుకంటే నాకు తెలియదు కాదేంటో. విద్య ఆ ఊబి నుంచి బయటపడాలి. విద్యకి ధనానికి సంబంధం ఉండకూడదు. మీరు ధనాన్ని బట్టి విద్య అభ్యసిస్తున్నారు. ఇంజనీర్ ఎందుకు అవ్వాలి మీ పిల్లలు? డబ్బొస్తుంది కనుక. డాక్టర్ ఎందుకు అవ్వాలి మీ పిల్లలు? డబ్బొస్తుంది కనుక. యోగ విద్యలో ఆ విధమైనటువంటి డబ్బు మీకు దొరకటం లేదు కనుక మీకు యోగ విద్య అక్కర్లేదు. కానీ విద్య అంటే ఏంటో తెలిసి ఉంటే యోగ విద్య కావాలందరూ. మీరు వృత్తి విద్యలో విద్య అనుకుంటే దాని పేరు ముందే పెడుతున్నాం మనం. టెక్నికల్ కోర్సెస్ అంటాం కదా చాలా గొప్పగా. టెక్నికల్ కోర్సెస్ అంటే అర్థం ఏంటి? మేము ఎంఎస్సి రిజల్ట్స్ వచ్చాక కమ్యూనికేషన్ ఉంటుంది కదా యూనివర్సిటీలో, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పక్క పక్కన కూర్చోబెట్టారు. ఎంఎస్సీ వాళ్ళు వాకౌట్ చేశారు నేను తీసుకోండి డిగ్రీ అని. ఎంబీబీఎస్ వాళ్ళు మా పక్కన కూర్చొని అర్హత ఉందా? ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక వాడికి టింకరింగ్ అంటే అని తెలుసా? ఇంగ్లీష్ లో ఒక పదం టింకరింగ్ అంటే ఏంటో తెలుసా? నాట్లు వేస్తారే అదేగా వాడు శరీరాన్ని నేర్చుకున్నది. నేను దాని తర్వాత మూడేళ్లు బీఎస్సీ చదివాను, రెండేళ్లు ఎంఎస్సీ చదివాను. వాడు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత టింకరింగ్ నేర్చుకున్నాడు, మాతో సమానంగా కూర్చోబెడతారా? ఒప్పుకున్నారు యూనివర్సిటీ వాడు, కూర్చోబెట్టలే. మరి ఎండిడిఎం ఏం చేయాలన్నారు, పెద్ద టింకరింగ్ అది. మేము ఒప్పుకోం. వాడి బేసిక్ డిగ్రీ ఏంటి అంటే అసలు వాడికి డిగ్రీ లేదు. డిగ్రీ అంటే తెలుసు కదా, బిఏ బిఎస్సీ బీకామ్. ఎందుకు ఇది చెప్తున్నానో అర్థం చేసుకుంటున్నారు మీరు. విద్య అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఇలా అనలైజ్ చేస్తే వాళ్ళు చాలా బచ్చాలు అనిపిస్తారు మీకు. అంటే డాక్టర్లు ఇంజనీర్లు వద్దని నేను చెప్పటంలే. వాళ్ళు మీకు మీ జీవితాలలో మీకు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగపడతారు, తర్వాత ఉపయోగపడరు. కానీ యోగ విద్య ఈ జీవితంలోనే కాదు, నిరంతరం ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది కనుక యుగ యుగాలుగా ఉన్నటువంటి ఋషుల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. దూర్వాసుడు అందరికీ తెలుసు, వాడు కోపం ఎక్కువ కదా సార్, ఎందుకు తెలుసు మీకు? కానీ ఈనాడు విద్య ఎలా ఉందంటే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను నేను, కొత్తగా అపాయింట్ అయ్యారు లెక్చరర్స్. నా సబ్జెక్టు కెమిస్ట్రీలో అపాయింట్మెంట్ అయ్యారు కొత్తగా లెక్చరర్స్ యూనివర్సిటీలో, ఆంధ్రప్రదేశ్ కాదు నిండి అది. నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్లో వివేకానంద బొమ్మ ఉంది, ఇక్కడ నా దగ్గర ఉండే బొమ్మ బెగ్గింగ్లో అది ఉంది డిపార్ట్మెంట్లో. నేను ఆ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మీద ఏదో ఎగ్జామినేషన్ కోసం కబలు చెప్పుకుంటున్నాం. ఈ ఫోటో ఎవరిది సార్ అని అడిగాను, అన్ని వివేకానంద ఫోటో ఎవరిది సార్ అని అడిగాను. నేను నిజంగా హాస్యం చేస్తున్నాడు అనుకున్నాను నేను. తెలీదా నీకు, సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడులే నార్త్ ఇండియాలో, ఆయన వేషం వేశాడు. ఆహా, కానీ ఫీచర్స్ మాత్రం సౌత్ ఇండియన్లా లేదే. అప్పుడు నాకు అనుమానం వచ్చింది నిజంగానే వాడికి తెలియదని. ఎంఎస్సి విద్య అదే పరిస్థితి ఈనాటి ఉన్నటువంటి విద్య. కానీ పనికిరాని విద్యలో మీరు చెప్తున్నారు కనుక ఇలా ఉంది పరిస్థితి. యోగ విద్య యొక్క అవసరం గురించి చెప్తున్నాను నేను, ఎంత ఇంపార్టెంట్ అని. ఏమి తెలియదు మీకు, దేని గురించి ఏమి తెలియదు మీకు, జీవితం గురించి అవగాహన లేదు. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటాం మనం, వాడి కర్మ అంతే లేని. ఏం తెలుసు కర్మ సిద్ధాంతం గురించి మనకి, ఏమి తెలియదు. కానీ మాట్లాడతాం, నా అనుభవంతో చెప్తున్నాను కదా, నాకు హార్ట్ గురించి వెళ్ళి జాయిన్ అవుతే డాక్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ నాకు డాక్టర్లే. అందరూ వచ్చిన ప్రతివాడు నాకు చెప్పేవాడు ఏం తినొచ్చో ఏం తినకూడదు. పాప ఆ డాక్టర్ గారు మాత్రం ఏం చెప్పలేదు నాకు, ఏం తినాలో ఏం తినకూడదు. నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను నాకు అర్థం కాలే. ఇంతమంది డాక్టర్లు నా చుట్టూ ఉంటే పిచ్చివాడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను యోగ విద్యలో కూడా మనం అదే తప్పు చేస్తున్నాం. ఏది తెలియదో దాని గురించి మనం సలహాలు ఇస్తాం. ప్రాణాయామం అలా చేయకూడదు మాస్టర్, పని నీకు తెలిస్తే చెప్పమ్మని నేర్చుకుంటా నేను. నేనేమి సీరియస్గా చెప్తున్నాను, నేను నిజంగా తెలిసి ప్రాణాయామంలో ఇలా చేసుకుంటే ఇది ఈ రిజల్ట్స్ వస్తాయి, మీరు గ్యారంటీ కూడా ఇవ్వక్కర్లే నాకు. కాస్త శాస్త్ర ప్రమాణం అయితే ఒక్కడ ఉండాలి కదా నేను అనుకుంటున్నాను అంటే. కానీ మొదలెట్టేగా ప్రాణాయామం, మా స్నేహితులే ఎంతో మంది, మా స్నేహితుల్ని ఇలా చేయకూడదు టా అన్నారు పోనీ. ఇలా చేయకూడదు టా అంటే పోనీనే మీకు తెలీదు, విన్నదేదో చెప్తున్నారు. మనకు అథారిటీ ఏంటి, సినిమాలు. సినిమాల అథారిటీ మనకి, రామాయణంలో ఏం జరిగింది, లోకస్ సినిమాలో అలా జరగలేదు కనుక అది లేదు మాస్టర్. ఏముంది లోకస్ సినిమాలో, భర్త కాళ్ళు లాగిస్తుంది భార్య, అది పాద పూజ చేసుకుంటుంది పాపం, భర్త పడిపోయినా పర్వాలే పవిత్రత. ఎందుకు ఇదంతా చెప్పాను అర్థం చేసుకోండి, విద్య యొక్క అసలు లక్ష్యం మీకు తెలియనంత వరకు మీకు యోగ విద్య వంటబట్టదు. అసలు ఇక ఎక్కడికి వెళ్తున్నాం మనం, పుట్టాం చూస్తున్నాం, పుట్టాం చూస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, ఎదుటివాడి కంటే మంచి బట్టలు వేసుకుంటున్నాం, ఎదుటివాడి కంటే పెద్ద ఇంట్లో ఉంటున్నాం. ఓకే ఉండొద్దు అంటుంది, ఉండండి ఎవడొద్దు అన్నాడు, సరే చచ్చాం మళ్ళీ పుడతాం టా తెలియదుగా మనకి మళ్ళా పుడతాం పుట్టాం. కర్మకాలి హిందువులుగా పుట్టాం టా, కర్మకాలి క్రిస్టియన్గా పుట్టాం అనుకోవాల్సిన ఇంకో జన్మే లేదు టా, కర్మకాలి ముస్లింగా పుట్టాం ఇంకో జన్మ లేదు టా, బుద్ధుడుగా బుద్ధిజంలో పుట్టాం అసలు దేవుడే లేడు అంతా శూన్యమే టా. ఇది మన విద్య, అన్ని టాలే ఏమీ మీకు అనుభూతిలోకి రావటం లేదు. నేను కోరుకునేది ఇక్కడ ఏంటి అంటే యోగ విద్య గురించి అనుభూతి కోసం ప్రయత్నించండి. మీరు అనుభూతి కోసం ప్రయత్నించాలి అంటే మీకు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉండాలి. ఆ మానసిక స్థితి లేకుండా యోగ విద్య యొక్క అనుభూతులు మీకు రావు. ఎటువంటి మానసిక స్థితి, ఆ మానసిక స్థితి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో కనుక మీకు గుర్తుంటే ఈ విద్యలో మీరు పడేటటువంటి కష్టాలకి మీరు చాలా హాయిగా ఆనందంగా తల ఉంచేస్తారు. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మీకు రావాలి. యోగి అంటే వాడు ఈ మూడు లక్షణాలు లేనటువంటి ఒక యోగిని చూపించండి మీరు, ఏ జాతి వాడైనా కావచ్చు, ఏ వయసు అయినా ఉండొచ్చు, స్త్రీ పురుష భేదం లేదు యోగులకి. చదువుకున్న వాళ్ళ, చదువుకోని వాళ్ళ, చదువుకోని వాళ్ళే ఎక్కువ మంది యోగులు ఉన్నారు. వేలిముద్ర, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మాలపల్లిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, రాజవంశాల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, బట్టలు అల్లుకునే వాళ్ళు ఉన్నారు. ఇందుకు ఇదంతా చెప్తున్నాను, యోగ విద్య కోసము మీరు భౌతిక జీవితంలో ఏ స్థితిలో ఉన్నారో అది అనవసరం. కానీ ఏం కావాలి మీకు, భగవంతుడు తప్ప మిగతా అది నాకు అక్కర్లేదు అన్నటువంటి మానసిక స్థితి కావాలి. అది నేను సాధించాలి. సాధించిన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం, యుగ యుగాలుగా ఋషుల గురించి, ఆ యోగుల గురించి. వాళ్ళ మీద కొన్ని మతాలు స్టార్ట్ అయిపోయాయి. క్రైస్ట్ చనిపోయి 2000 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మనుషులు ఊపుతున్నాడు. ఏ లీడర్ అలా ఊపగలుగుతున్నాడు, తనేం పార్టీ పెట్టలేదే, పెట్టాడా పార్టీ, నేను కొత్త పార్టీ పెడుతున్నాను ఓ ఈ రోజు నుంచి, పార్టీ ఏం పెట్టలే, ఒక జీవిత విధానాన్ని జీవించి చూపించాడు అంతే. ఆ జీవిత విధానాన్ని జీవించి చూపటం వల్ల అతను చాలా గొప్పవాడు అంతే తెలుసు క్రైస్ట్ గురించి. మిగతా ఏం తెలుసు, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, 30 ఏళ్ళ ఆయన జీవిత చరిత్ర గురించి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఏమయ్యాడో. శిలా మీద చనిపోయాడు, మళ్ళా బతికొచ్చాడు, వచ్చాక ఆయన 80 ఏళ్ళ వరకు జీవించి ఉన్నాడు, అది చాలా మందికి తెలియదు. కాశ్మీర్ లోయల్లో ఉంది ఆయన సమాధి, క్రైస్తది ఇప్పటికీ. ఇంతే మాకేంటిట, ఎందుకు ఇది అవగాహన కోసం చెప్తున్నాను నేను. మీరు కనుక ఆ యోగుల యొక్క జీవిత విధానం మీ జీవిత విధానంగా మారాలి అనుకోకపోతే మీకేం లాభం లే, ఏమి లాభం లే. ఆ విధమైనటువంటి జీవిత విధానం మీకు కావాలి అంటే 3 నియమాలు చెప్పాను నేను. ఆ 3 నియమాలు మళ్లీ మళ్లీ చూసుకోండి, అది ప్రతిరోజు తప్పు చేస్తాం మనం, అందుకని ఇక్కడ చెప్తాను నేను. అది మీకు అర్థమైపోతే అంత అర్థమైపోయినట్టే, అంతకంటే పెద్ద ఏం లేదు. ఇంకా ప్రకృతి అంతా చెప్తుంది మీకు. వాళ్ళకి ఏం చెప్పింది, ఎవరు చెప్పారు యోగులకి? ప్రకృతి చెప్తుంది వాళ్ళకి. ఏంటి మొట్టమొదటి మిమ్మల్ని నేర్చుకోమంటున్నది, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతిలో మీకు సుఖంగా ఉన్నా కష్టంగా ఉన్నా అది కరెక్టే. ఎండాకాలం ఎండగానే ఉంటుంది, వర్షాకాలం వర్షం కురుస్తూనే ఉంటుంది, శీతాకాలం చలేస్తూనే ఉంటుంది. ఏ కాలానికి కావలసినట్టు మీరు ఆ కాలానికి జీవిస్తారు తప్ప కాలాన్ని మార్చలేరు. మీరు ఎండాకాలం చల్లగా ఉండేటట్టు మీరు కొన్ని పరిస్థితులు క్రియేట్ చేసుకోగలరు, కానీ చేసుకుంటారు మీకే ప్రమాదం. నిరంతరం ఏసీలో ఉన్నారనుకోండి, తప్పని బయటకు రండి, శరీరం మొత్తం ఏసీ అయిపోతుంది. అంతేగా, కుదరదు. ప్రకృతికి అనుగుణ్యంగా మీరు జీవించాల్సిందే తప్ప ప్రకృతికి ఎగెయినిస్ట్గా మీరు జీవించలేరు. వర్షంలో తడిశారు, డాక్టరు జలుబు చేస్తున్నా చేయదా, చేశాకేం చేయాలి వాడు, తుమ్మాల్సిందే దగ్గాల్సిందే, జ్వరం వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తాయి, డాక్టర్ని నేను. అది అర్థం చేసుకోండి, ప్రకృతిలో మీరు ఎక్కడున్నా ఎందుకున్నారో గమనించుకోండి. ఫలానా వాళ్ళకే తల్లిదండ్రులు మనకి ఎందుకు అయ్యారు, ఫలానా వాళ్లే మనకు అన్నదమ్ములు ఎందుకు అయ్యారు, ఫలానా వాళ్లే మనకు ఆడపడుచులు కానీ మరుదులు కానీ ఎందుకు అయ్యారు, ఫలానా వాళ్లే నా భర్త ఎందుకు అయ్యాడు, ఫలానా వాళ్లే నా భార్య ఎందుకయింది, రకరకాల సంబంధ బాంధవ్యాలు, ఫలానా వాళ్లతోనే స్నేహం ఎందుకుంది, ఇవన్నీ మీకు యోగ విద్యలో తెలుస్తాయి. ఇది తప్ప యోగ విద్యలో అన్ని నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నారు, యోగ విద్య ఫలించటం లేదు. ఈ ప్రశ్నలకి జవాబు కావాలి. ఈ ప్రశ్నలకి జవాబు కోసమే యోగ విద్య డెవలప్ చేయబడింది. ఇవి తెలియాలి మీకు, ఎందుకు నేను ఇలా ఉన్నాను, నాకు ఎందుకు కష్టాలున్నాయి. డాక్టర్లు కూడా డయాగ్నైజ్ చేయలేకపోతే మందు వేయలేరు. తెలియాలి మీకు అసలు ఎందుకు ఈ పరిస్థితి ఉందని, అప్పుడు దాన్ని మందు వేయగలరు వాళ్ళు. మీ జీవితాలు అంతే. ఇది అర్థం చేసుకోవటానికి ఇంకొక ట్రిక్ చెప్పాను నేను మీకు, శ్వాస. మీకు తెలియదు అది ఎంత అద్భుతమైనటువంటి విధానము. మీరు జీవించి ఉండటానికి బేసిస్ శ్వాస. శ్వాస ఆగిపోయింది అనుకోండి, నేను కోటీశ్వర్లు అవుతేనే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతేనే, యోగులు మాత్రం అవుతేనే, శుద్ధి సాయిబాబా శ్వాస 3 రోజులు ఆగిపోయింది. కొంతమంది భక్తులు తప్ప, అది కూడా ఎందుకు ఆయన చెప్పాడు కనుక, ఆయన ఏ మూడ్లో ఉన్నాడు చెప్పాడు కాస్త ఆగండి అని. లేకపోతే ఏం చేసి ఉండేవాళ్ళు, లారీ మాషయ నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కాస్త ఆపండి అన్నాడు ఆయన భార్యకి చెప్పాడు, మర్చిపోయింది ఆవిడ, సగం శరీరం కాలిపోయాక ఆవిడ గుర్తుకొచ్చింది. గుర్తుందంటే ఇప్పుడు ఏమై ఉండేది లారీ మాషయ, ఆ యోగ విద్యలో నిష్ణాతుడైనటువంటి ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉండేవాడేమి. మెహర్ బాబా హైదరాబాద్ లో ఒక విశేషమైనటువంటి ప్రక్రియ చేశాడు. మెహర్ బాబా గురించి చదివి ఉంటే మీరు, ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అంటే, అసలు మతాతీతమైనటువంటి ఒక ధర్మము, ధర్మంకి మతానికి సంబంధం లేకుండా చేద్దామని చేసి ముట్టుకోకండి దాన్ని అంటే, ఆయన చనిపోగానే వాడు తగిపించారు దాన్ని. గురువు మీద మరుకున్నంత అద్భుతమైనటువంటి భక్తి అది, ఆయన ఏది వద్దన్నాడో అది చేస్తాం. మళ్ళా ఆ గురువే అంతా అంటాం, యోగ విద్యలో ఈ తప్పు చేయకండి, చెప్పింది చెప్పినట్టు చేయండి. ఎందుకు చెప్తున్నాను ఇది, శ్వాస గురించి చెప్తూ చెప్పాను. శ్వాస ఆగిపోతే ఇంతమంది గొప్పవాళ్ళు కూడా పనికిరారు, తీసి పారేస్తాం మనం. మరి ఆ శ్వాస మీ శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు తెస్తుందో గమనించటమే యోగము, ఇంకేమీ యోగం కాదు. ఆ మొత్తం శ్వాస మీద ఆధారపడి ఉంటుంది, మొత్తం దాన్ని మీరు పట్టుకోకుండా నేను ఎన్ని లెక్చర్లు మీకు కొట్టినా వింటాను బాగానే ఉంటుంది. దానికి వెళ్ళి టా 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 అన్ని టకారాలే. గమనించుకోండి శ్వాసను, మీరు చేయగలిగితే 3-4 రోజుల్లో ఆ గమనం వచ్చేస్తుంది మీకు. ఇచ్చండి, మీరు గాలి ఎలాగో పీలుస్తున్నారు. నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఏంటే, శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తుంది. మీరు జీవించి ఉన్నారు. లోపలికి వెళ్ళినటువంటి శ్వాస, బయటకు వచ్చినటువంటి శ్వాస ఒకటి కాదు. అది ఎలాగో సైంటిస్టులు చెప్తానే ఉన్నారుగా, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఓకే, అది కాకుండా ఇంకా ఏం జరుగుతుంది? ఎందుకంటే కేవలము ఆక్సిజన్ లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటే చనిపోతున్న వాడికి ఆక్సిజన్ పెట్టేస్తే వాడు చనిపోకూడదు. ఆక్సిజన్ లోపలికి ఇస్తున్నాం, బయటకు వస్తుంది, కానీ చనిపోతున్నాడు. ఆక్సిజన్ ఇచ్చిన ఆ ఆక్సిజన్ లో ఉండేటటువంటి ఆ విచిత్రమైనటువంటి అదర్ ఆస్పెక్ట్ పట్టుకోండి. అది మీరు శ్వాసలో గమనిస్తే మీకే అర్థమవుతుంది. మీరేం చేయక్కర్లే, అక్కడ గమనించటం కావాలి. నేను మీకు చెప్తూ ఉంటాను, రెసిపీ బుక్స్ లో, వంట చేసే బుక్స్ లో అంతా కొలతలు ఇస్తాడు, ఉప్పు మాత్రం కొలతలు ఇవ్వడు. ఉప్పు గురించి ఏం రాస్తాడు వాడు? యాడ్ అకార్డింగ్ టు టేస్ట్. ఎలా వేస్తాను యాడ్ అకార్డింగ్ టు టేస్ట్? ప్రాక్టీసే. ఎంత ఉప్పు వేయాలో మీకు ఎవడు చెప్తున్నాడు? రోజు కొనుస్తున్నారా? త్రాచుపెట్టి ఇగో ఇంత సాంబార్ తయారు చేశారు, ఇంత చింతపండు రసం వేశారు, ఇంత పప్పు వేశాను కనుక ఇంత ఉప్పు వేయాలి అని వేస్తున్నారా మీరు? కాదు కదా, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. దాహం వేసింది, మంచినీళ్ళు తాగుతున్నారు, మీ దాహం ఎంతుంది, ఎన్ని డిగ్రీలు దాహం వచ్చిందో చూసి కరెక్ట్గా 1 మిల్లీలీటర్ల నీళ్లు తాగుతున్నారా మీరు? కానీ మీకు తెలుస్తుంది కదా ఎంత తాగాలి. శ్వాస ఏదో చేస్తోంది మీ శరీరంలో, మిమ్మల్ని మిమ్మల్గా ఉంచుతోంది అది. మీరు జీవించి ఉన్నారు అంటే, మీరు ఫలానా పేరు గల నేను అని పలకగలుగుతున్నారు అంటే శ్వాస వల్లే పలుకుతున్నారు, అందులో డౌట్ లేదు కదా. ఆ శ్వాసను గమనించుకోండి. అందుకు ఇంతలాగా నొక్కి నొక్కి చెప్పేది అంతే, అక్కడ సీక్రెట్ ఏమీ లేదు ఆధ్యాత్మికతలో. కానీ ఇదొక్కటి మాత్రం చేసిన నా అనుభవం ఏంటంటే, 199 పాళ్ళు ఆరోగ్యం కానీ, ఎకానమిక్ కండిషన్ కానీ, పెళ్లిళ్ల ప్రాబ్లం కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ సెట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఎందుకు సెట్ అవుతాయో నాకు తెలియదు, కానీ సెట్ అవుతాయి. అది గమనిస్తే, నిన్న నేను కొన్ని ముద్రల గురించి చెప్పాను, ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఆ ముద్రలో కూర్చోలేదు. అంటే నా కళ్ళజోడు కరెక్ట్గా పనిచేయటం లేదు, అది వేరే విషయం. ఏం చెప్పే ఆ ముద్ర? ప్రాణము అపానము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది మీ శరీరంలో. అది ఏం చేస్తుందో మీకు అనవసరం. ముందు ముందుగా మీరు ఎదుగుతున్న కొద్దీ నేను మీకు చెప్తాను. మరి మీరు ప్రాక్టీస్ చేయకపోతే నేనేం చెప్పేది? కొత్తగా ఉండి ఏ ముద్ర చెప్పారో అని అనేవాళ్ళకి పెద్ద కష్టం ఏమి కాదు. ఇది ప్రాణముద్ర అని చెప్పాను నేను. నీరసంగా ఉన్నవాళ్ళు ఈ ప్రాణముద్ర వేసుకుంటే గ్యారంటీగా నీరసం పోతుంది. గ్యారంటీ అది మీరు వేసి చూస్తూ మాకు చెప్పండి. నాకు కోటీశ్వర్లు అవుతే తప్ప, ముందే కండిషన్ చెప్పాను నిన్న, కథ చెప్పాను కదా, ఇంకా అప్పుడు దానికి ఎవడూ ఏం చేయలేదు. నాకు నీరసంగానే ఉండాలి, నాకు నీరసం పోతే నన్ను నా చేత పని చేయిస్తారు, అంచేత నేను నీరసంగానే ఉండాలి అనుకునే వాళ్ళకి ఆ నీరసాన్ని ఎవడు పోగట్లేదు. మెలకుగా ఉన్నామని ఎవడు లేపగండు. కానీ నిజంగా మీకు శారీరకంగా ఏ విధమైనటువంటి నీరసం ఉందో మీరు పెట్టి చూడండి. అది అసలు 1-5 మినిట్స్లోనే రిజల్ట్స్ కొంతమందికి వచ్చేయచ్చు, లేకపోతే 3 డేస్, అంతకంటే దాటదు. నీరసం గ్యారంటీగా ఉండదు మీకు, నేను అనుభవించి చెప్తున్నాను నేను అది. కానీ అది ముద్ర పెట్టుకోవాలి అంటే ఎందుకు మీరు కష్టపడిపోతున్నారు? ఎందుకు అలా ఉంచుకోలేకపోతున్నారు? ఏంటి మీకు కష్టం? కానీ యోగులు అవ్వాలి. ఎలా అవుతుంది? యోగ విద్య వచ్చేయాలి మీకు, కానీ చెప్పింది చేయదు. రెండో ఏం చెప్పాను? అపాన ముద్ర, భూమికి ముద్ర అని చెప్పుకున్నాను, అది అపాన ముద్ర. ప్రాణముద్ర, అపాన ముద్ర, సారీ తప్పు, ఇది అపాన ముద్ర, ఇది ప్రాణముద్ర, ఇది. కానీ ఇది మీకు రిజల్ట్ ఇవ్వాలి అంటే, నేను ఇందాక చెప్పిన కండిషన్, ఆ మానసిక స్థితి మీకు లేకపోతే రిజల్ట్ ఇవ్వాలి. ఇది కండిషన్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ చెడుగు ఉంది, మందిచ్చాడు డాక్టర్, మందిచ్చాడు కదా నేను కారం అంతా తినేస్తాను అంటే గ్యాస్ట్రిక్ చెడుగు క్యూర్ కాదు. కారం తినకూడదు, దానికి కండిషన్. ఇది తినకుండా కొన్నాళ్ళు ఉండి మందు వేసుకుంటే చివరికి మీరు మొత్తం నయమైపోయి కారం తినగలిగేటటువంటి స్థితికి వస్తారు. అలాగే యోగ విద్యలో మీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను ఆపేయండి, కోరికల్ని ఆపేయండి. కోరికల్ని ఆపేస్తే ఎట్టా మాస్టారు? మీ అన్నం ఏ శక్తితో అరుగుతోంది? ఏ శక్తితో మీరు చూడగలుగుతున్నారు? ఏ శక్తితో మీ జుట్టు పెరుగుతోంది? ఏ శక్తితో మీరు శ్వాస పీల్చుకోగలుగుతున్నారు? అదే శక్తి మీ జీవితాన్ని సవరిస్తుంది. మీరు గందరగోళం పడి అనవసరమైనటువంటి ఆలోచనలతో మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. అది యోగ విద్య మీకు మొట్టమొదటి ఇచ్చేటటువంటి గుణపాఠం. డోంట్ డిస్టర్బ్ యువర్ లైఫ్. మీరు మార్పు తెచ్చుకోకండి జీవితాలలో, మార్పు రానివ్వండి. తేడా ఉంది రెండు ఆ మాటలు, ఆ పదాలు జాగ్రత్తగా వినండి, మళ్ళీ మళ్ళీ వినండి. మార్పు గ్యారంటీగా వస్తుంది మీకు, గ్యారంటీ. అది ప్రకృతి సహజం. అది సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేడు. ఐన్స్టీన్ అడిగాడు, శాంతంగా ఉండటం, పీస్ఫుల్ గా ఉంది ప్రపంచం అంతా, అంటే అర్థం ఏంటని? అంటే రెండో యుద్ధానికి ప్రపంచం రెడీ అవుతోంది అన్నాడు. అంటే శాంతి అంటే అర్థం ఏంటి? ఇంకో యుద్ధానికి ప్రిపరేషన్. సుఖం అంటే ఏంటి? ఓ దుఃఖానికి ప్రిపరేషన్. దుఃఖం అంటే ఏంటి? ఓ సుఖానికి ప్రిపరేషన్. మీరు ఏమీ చేయలేరు దాన్ని. మీరు ప్రకృతిలో ఉన్నారు. మీరు దీంట్లో ఏమీ మార్పు తీసుకురాలేరు. నెపోలియన్ దగ్గర నుంచి, అలెగ్జాండర్ దగ్గర నుంచి, చాణక్యుడి దగ్గర నుంచి, చంద్రగుప్తుడి దగ్గర నుంచి, అక్బర్ దగ్గర నుంచి, అశోకుడి దగ్గర నుంచి, ఎంతమంది గొప్పవాళ్ళ చరిత్రలు తీసుకోండి, ఎంతమంది అతి సాధారణంగా జీవించే వాళ్ళ చరిత్రలు తీసుకోండి. మీరు కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. మీరు ఏమీ మార్చలేరు. అది యోగ విద్య మీకు మొట్టమొదటి చెప్పింది. మీరేం మార్చలేరు. కానీ మార్పుకు మీరు ఒప్పుకుంటే ప్రకృతి మార్చగలదు. విత్తనాన్ని మీరు మొలకెత్తించలేరు, అసంభవం. మీరు ఎంత గొప్ప బాటనిస్ట్ అయిపోండి, మీరు కృషక చక్రవర్తి ఏదో ఇస్తున్నారుగా బిరుదులు తెచ్చేసుకోండి, కానీ విత్తనం మొలకెత్తాలి అంటే ప్రకృతి సహకరించాలి. మీరేం చేయగలరు అంటే ప్రకృతిలో ఎండ దాని పడేటట్టు చూడగలరు, నీళ్ళు ఎక్కువైపోయి కుళ్ళకుండా ఉండేటట్టు చూడగలరు, ఎరువులు ఎక్కువ వేసేసి అది నాశనం అయిపోకుండా చూడగలరు. కానీ విత్తనం మొలకెత్తాలి అంటే ప్రకృతి చేస్తున్నారు, మీరు చేయరు. అలాగే మీ జీవితాలలో సూర్యకాంతి రావాలి అంటే, మీ జీవితాలలో సుఖాలు రావాలి అంటే మొట్టమొదట మీరు దీన్ని ఒప్పేసుకోండి. అది అర్థం చేసుకోండి. అది ఒక ట్రిక్ అంతే. అది సైకిల్ తొక్కమంటాం, అక్కడెక్కడో లారీ వస్తుంది, మొట్టమొదట నేర్చుకున్నాడు ఇక్కడ దింపుతాడు సైకిల్. తర్వాత సైకిల్ తొక్కడం వచ్చాక అసలు వాడు లారీ వాడు తట్టుకోవాలి, పాపం వీడేంటి నీ మీద వస్తున్నాడని. అలాగే ఈ చెప్పిన మానసిక స్థితి అర్థం చేసుకోండి. అది నేను చెప్తున్నాను. ఆ మానసిక స్థితి అర్థమైన వాడు శ్వాసను గమనించుకుంటే ఈ క్షణం నుంచి వాడు యోగే. నది చెట్టు చాలా విశాలంగా పెరుగుతుంది, చాలా జాగా కావాలి దానికి. నిజమే, కానీ అంత జాగా రావటమే దానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంత పడుతుంది నాకు ఐడియా లేదు ఎన్ని సంవత్సరాలు పడుతుందో అది అంత పెద్ద మర్రి చెట్టుగా మారటానికి. కానీ విత్తనం భూమిలో నాటిన క్షణం నుంచి అది మర్రి చెట్టుగా మారుతుంది. చిన్నగా ఉండొచ్చు, చిన్న చిన్న అంకురాలు రావచ్చు, ఇంకా చిన్న కుర్రాడు దాన్ని పీకేయచ్చు, కానీ అదే మర్రి చెట్టుగా మారిపోతే 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఎవడు పీకలేడు. మీరు గొడ్డలు తీసుకుని మరికినా 5 రోజులు 20 రోజులు పడుతుంది మర్రి చెట్టుని గొడ్డలతో కొట్టడానికి. యోగ విద్యలో కూడా మీకు ఆ శక్తి వస్తుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. కానీ ఈ మానసిక స్థితి ఉన్నప్పుడే యోగులు మీరు, లేనప్పుడు యోగులు కాదు. మరి ఏ క్షణంలో యోగ విద్య నేను నేర్చుకోవాలి? ఏ క్షణంలో మీరు డాక్టరు? పేషెంట్ వచ్చినప్పుడు మీరు డాక్టరు, పేషెంట్ రాకపోతే మీరు డాక్టర్ కాదు. అలాగే ప్రకృతిలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు, లేకపోతే మీరు కాస్త ఎదగాలి అనుకున్నప్పుడు ఈ మానసిక స్థితి తెచ్చుకోండి. లేకపోతే మామూలుగా ఉండండి. యోగి ఎల్లప్పుడూ ఆ యోగ స్థానంలో ఉండడు. వాడికి ఆకలిస్తుంది, వాడు మంచిగా తాగుతాడు. నేనేం బాబా మాస్టర్ అన్నారు సత్సాయి బాబా అని పిల్లి. ఇంకంటే వీళ్ళకి యోగ విద్యలో నిష్ణాతులు, యోగం అంటే ఏంటో తెలుసు. అంచేత బాబా యోగి కాదు అని నేను నిర్ణయించగలిగాను. వీళ్ళు మూర్ఖత్వం. మీకు ఇష్టం ఉంటే నమ్మండి, లేకపోతే మానేయండి. కానీ హూ యు ఆర్ టు క్రిటిసైజ్. కోట్ల కోట్ల రూపాయలు నిమిషాల్లో ఖర్చు పెట్టి రాయలసీమలో పైప్ లైన్ వేయించగలిగాడు, మీరు వేయించండి. ఎవడు వింటాడు మీ మాట? ఇంట్లో పిల్లలు మన మాట విందో? కోటీశ్వర్లు, లక్షాధికారులు, మామూలు వ్యక్తులు, క్లర్క్స్ వీళ్ళందరూ ఆయన ఏం చెప్తారు చేస్తున్నారు కదా. కానీ ఆ వ్యక్తి నాతో చెప్పినప్పుడు బాబా యోగి కాదు అని ఎలా పట్టుకున్నావయ్యా అన్నాడు. నీకు తెలియదే మాస్టర్ అని ఆయన తాళ్పాకులు వేసుకుంటాడని. ఓహో, తాళ్పాకులు వేసుకుని వాడు యోగా, నేను వేసుకోను, అయితే నేను యోగినేనా? మూర్ఖత్వం పరాకాష్ఠ, ఆ మూర్ఖత్వాన్ని ముందు వదులుకోండి. అందుకని ఇంతలా చెప్తాను నేను, మీకు తెలియదు యోగ.